ஷன்னோ மித்ரஷ்யம் வருணஹ. ஷன்னோ பவத்வர்யமா. ஷன்ன இந்த்ரோ ப்ருஹஸ்பதிஹி. ஷன்னோ விஷ்ணுருருக்ரமஹ. நமோ ப்ரஹ்மணே நமஸ்தே வாயோ. த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்மாஸி. த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்ம வதிஷ்யாமி. ரிதம் வதிஷ்யாமி. சத்யம் வதிஷ்யாமி. தன்மாம் அவது தத்வக்தாரம் அவது அவது மாம் அவது வக்தாரம். ஓம் சாந்தி சாந்தி சாந்திஹ. அத்யாத்மம் அதராஹனு பூர்வரூபம் உத்தராஹனுருத்தரரூபம் வாக்சந்திஹி ஜிஹ்வாசந்தானம் இத்யத்யாத்மம்.
குருகுலம்லோ சதுவுத்துன்ன வித்யார்த்திக்கு குருகாரு கொன்னி நியமாலத்தோ கூடினட்டுவண்டி அப்யாசான்னி இஸ்துன்னார். ஒக வெக்தி அதி சூக்ஷ்மமைனட்டுவண்டி விஷயான்னி கிரகின்சாலண்டே கொன்னி அர்ஹதலுண்டாலி. ஒக வெக்தி சூக்ஷ்மமைனட்டுவண்டி உன்னதமைனட்டுவண்டி விஷயான்னி கிரகின்சாலி அண்டே அர்ஹதலு காவாலி. ஆ அர்ஹதலு உன்னப்புடே ఆ విషయం అర్థమవుతుంది. కనుక గురుగారు ఈ శిష్యుడికి అటువంటి అర్హతలు రావడానికి సాధనాలు చెప్తున్నారు. ఆ సాధనాలే ఇక్కడ ఉపాసనగా చెప్పబడినాయి. ఏమిటి ఆ సాధనాలంటే ఐదు ఉపాసనలు. పాంక్త బ్రహ్మ ఉపాసనం అన్నారు. ఆ పరమాత్ముణ్ణి ఐదు విషయాల యందు ధ్యానించాలి అన్నారు. ఆలంబనం ఏంటంటే అక్షరాలు. పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం, ఆలంబనం. ఆలంబనం అంటే ఏమిటి? మనకు ఒక సపోర్ట్ అంటాం ఆలంబనం. ఆ ఆధారాన్ని పెట్టుకొని ఉన్నతమైనటువంటి దాన్ని ఇక్కడ దీని మీద భావించాలి. ఉపాసన అంటే ఏమిటి? భావన అన్నారు. ఉత్కృష్ట వస్తు నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. ఈ ప్లస్ ఉంది కదా మధ్యలో, దీనికి ఇటువైపు ఉన్న అక్షరం మీద లోకాన్ని నాలుగు లోకాలు చెప్పారు. అధిలోకం అన్నారు. స్వర్గలోకం, ద్యులోకం, భూలోకం, ఈ లోకాలన్నీ కూడా మనం భావించి ధ్యానం చేయాలి. అథాధిలోకం, పృథివీ పూర్వరూపం, జ్యౌరుత్తర రూపం, ఆదిత్యం, ఇవన్నీ చెప్పింది. లోక ఉపాసన మొదటి ఉపాసన. రెండవదేమిటి, జ్యోతిషం ఉపాసన. ఆ ప్రకాశమైనటువంటి అగ్ని, విద్యుత్తు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఈ యొక్క రూపాల మీద, పూర్వరూపం ఉత్తర రూపం మీద భావించి ధ్యానం చేయి. ఆ దేవతలను తీసుకొచ్చి ఈ అక్షరం మీద ఆలంబనంగా పెట్టుకొని ధ్యానం చేయన్నారు. అథాధిలోకం అధి జ్యోతిషం, అధిలోకం అధిజ్యోషం అధ్యాత్మం, తర్వాత శరీర అవయవాలు మూడవ ఉపాసన. మూడవ ఉపాసన ఏం చెప్పారు, అధ్యాత్మంలో మూడవది అధివిద్యం, అది జ్యోతిషం, తర్వాత అధివిద్యం అన్నారు. అధి విద్యకు సంబంధించినప్పుడు గురువుగారు శిష్యుడు వస్తారు. ఆచార్య పూర్వరూపం, శిష్యుడు ఉత్తర రూపం. విద్యా సంధానం, వాక్ సంధి, సంధి సంధానం, ఇది మూడవది. నాలుగవది ఏం చెప్పబడింది, అథాధి ప్రజం అన్నారు. ప్రజం అంటే పిల్లలు. తల్లిని ఒక అక్షరం మీద, తండ్రిని ఒక అక్షరం మీద, వారి కలయికన సంధిగా సంధానం పిల్లలు, అట్లా నాలుగుని ఈ యొక్క అక్షరాల మీద చెప్పబడినాయి. ఇంతవరకు చెప్పిన తర్వాత ఐదవ ఉపాసన ఏం చెప్పారు అంటే అధ్యాత్మం ఉపాసన అన్నారు. నాలుగు వరకు చూసాం మనం, ఐదవది చూస్తున్నాం. అథ అధ్యాత్మం, అథ అంటే ఇప్పుడు ఇంతవరకు నాలుగు చెప్పాం, ఇక పైన చెప్పేది ఏంటి, అథ అథాధ్యాత్మం. అథ అధ్యాత్మం అంటే శరీరం అని అర్థం. ఇక్కడ ఈ శరీరంలో ఏమేం భాగాలు చెప్తున్నారు, అన్నీ చెప్పడం లేదు. ఉదాహరణకి ఒక భాగం చెప్తున్నారు, ఈ పైన దవడ కింద దవడ, ఈ మధ్యలో నాలుక ఉన్నది కదా, ఒక అక్షరం మొదటి అక్షరం, పూర్వరూపం ఉత్తర రూపం, సంధి సంధానం ఏమిటి ఇక్కడ అంటే చెప్తున్నారు. అధరాహను పూర్వరూపం అన్నారు. క్రింది దవడ, అధహ అంటే క్రిందిది, హను అంటే దీన్ని హను అంటారు. హనుమానికి ఎందుకు హనుమాన్ పేరు వచ్చింది తెలుసో, ఆయన యొక్క ఇది ఉంది కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా, అందువల్ల హనుమాన్ అని పేరు ఆయనకి. ఆయన యొక్క గడ్డం ఉంది కొంచెం మనలాగా ఉండదు, విడిగా ఉంటుంది, అందుకని ఆయనకు హనుమాన్ అని పేరు. హను అంటే ఇక్కడ అన్నమాట, ఇది దీన్ని హను అంటారంటే క్రింది దవడ అనుకోవాలి. ఉత్తరాహను రుత్ను పూ అధరాహను పూర్వరూపం, ఈ క్రింది దవడని మొదటి అక్షరం మీద ధ్యానం చెయ్యి అన్నారు, ఉపాసన చెయ్యి. తర్వాత ఉత్తరాహను ఉత్తర రూపం, పై దవడ, దానికి పైన ఉన్నటువంటి దవడ ఉంది కదా మనకి ఇక్కడ, దీన్ని పూర్వ ఉత్తర రూపం అంటే తర్వాత అక్షరం మీద ధ్యానం చెయ్యి అన్నారు. తర్వాత వాక్ సందేహి, ఈ రెండు దవడల మధ్య వచ్చేది ఏమిటి అంటే వాక్, మధ్యలో ఉన్నటువంటిది ప్లస్ ఉంది కదా అది సంధి, ఆ వాక్ అనేటువంటిది సంధి అన్నారు. ఈ దవడ ఈ దవడ ఏం చేస్తున్నాయి, అవి కదిలినప్పుడల్లా ఏమొస్తుంది, వాక్ వస్తుంది, మాట వస్తుంది బయటికి, వాక్ సంధి. జిహ్వా సంధానం, ఈ రెండింటిని కలిపేది ఏమిటి మధ్యలో అంటే నాలుక, జిహ్వా అన్నారు. సంధానం, పై దవడని క్రింది దవడని కలిపేటటువంటిది నాలుక. నాలుక లేకుండా రెండు దవడలు కలపండి, అక్షరం వస్తుందేమో, అక్షరం రాదు. ఆ నాలుకని పై దవడకి క్రింది దవడకి మారుస్తూ పలికితేనే అక్షరం బయటకు వస్తుంది, వాక్ వస్తుంది. ఉదాహరణకి రండి అన్నాం అనుకోండి, రండి అన్నప్పుడు ఆ రా అనేది చెప్పాలి అంటే నాలుక వెళ్ళి పై దవడకు తగలాలి, డి అని చెప్పినప్పుడు నాలుగు వచ్చి క్రింది దవడకి తగలాలి, రండి. ఇట్లా అన్ని అక్షరాలు చూసుకుంటూ పోతే మీరు ఒక్కొక్క అక్షరం చదివి చూడండి, ఇంటి దగ్గరికి వెళ్ళి ఇక్కడ చదవకండి, ఇంటికి వెళ్ళి ఒక్కొక్క అక్షరాన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు, ఉచ్చారణ చేసేటప్పుడు నాలుగ ఎక్కడెక్కడ ఎట్లా కదులుతోంది కాసేపు గమనిస్తూ ధ్యానం చేయండి, అదే మంచి ధ్యానం. అక్షరాలన్నీ మనసులోనే చదువుకుంటూ లోపల లోపల అంటే పెద్దగా చదవకుండా ఇట్లా చదువుతూ ఉంటే నాలుక పైకి క్రిందికి పక్కన ఎంత చక్కగా కదులుతూ ఆ యొక్క శబ్దాన్ని బయటకు వచ్చేట్టు చేస్తున్నది. జిహ్వా నాలుక సంధానం, పాప 32 పండ్ల మధ్య ఉంది. ఎటువంటి పళ్ళు? ఇట్టండి పండ్ల మధ్య ఉండి, పండు అంటే మామిడి పండ్లు కాదు, అరటి పండ్లు కాదు, ఇనప రాళ్లతో సమానమైనటువంటి, ఇనుముతో సమానమైనటువంటి పళ్ళ మధ్య ఎంత మెత్తటి నాలుక పాపం ఉన్నది చూడండి, ఎట్లా భరిస్తుంది? చాలా కష్టాలండి, చాలా కష్టాలండి అంటుంటాం మనం. పాపం నాలికకి ఎంత కష్టం! అటువంటి నాలిక 32 పళ్ళ మధ్య ఉండి ఎంత పని చేస్తోంది, ఎన్ని రుచి చూస్తున్నది, ఎన్ని తెలుసుకుంటోంది, ఎన్ని మాటలు మాట్లాడుతోంది, దాన్ని ఎప్పుడన్నా గమనించామా అసలు? ఆ నాలుకనిచ్చినందుకే భగవంతుడికి నమస్కారం చేయొచ్చు అసలు మనం. ఒక్కొక్క భాగం భగవంతుడు ఇచ్చినందుకే ఆయనకు కోటి కోటి నమస్కారాలు చేయొచ్చు మనం. ఇంత ఇచ్చినా కూడా మనకి ఏం ఇవ్వలేదని చెప్పి బాధపడుతూ ఉంటాం, ఎందుకంటే ఉన్నదాని విలువ తెలియదు మనకు. ఉన్నదాని యొక్క విలువను తెలుసుకొని ఆ విలువ కలిగినటువంటి అవయవాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉండాలి, కృతజ్ఞత చూపిస్తూనే ఉండాలి. అందుకని మనిషి నాకు ఇది లేదు అని దిగులు పడవలసిన పనే లేదు, ఎందుకంటే తనకి దేహమే ఒక కోట్ల కోట్ల విలువతో సమానమైనటువంటిది, దీనికంటే ఇంకేం కావాలి? ఎందుకంటే జిహ్వ సంధానం ఉన్నారు, అద్భుతమైనటువంటి ఇక్కడ అరేంజ్మెంట్ చేసి పెట్టారు భగవంతుడు మనకు. అలా ఉపాసన చేయిన ఆయన, దీన్ని అధ్యాత్మ ఉపాసన అన్నారు. ఎక్కడో విద్యుత్తు మీదనో బయట వాటి మీద కాదు, నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాల మీదనే నువ్వు ధ్యానం చెయ్యి. అందుకని వాక్ సంధి, దీనివల్ల మనకు కొన్ని విలువలు తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నారు ఈ ఉపాసన అంటే, నాయన వాక్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. వాక్ దేవత సరస్వతీ దేవతతో సమానం. సమానమేమిటి? సరస్వతీ దేవతే వాక్ దేవత, దాన్ని చక్కగా ఉపయోగించుకో అని చెప్తున్నారు. దానికి అనేకమైనటువంటి విలువల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. అందులో ఏమేమి చెప్పబడినాయి అని, మంత్రంలో లేవు కానీ ఏమేమి గ్రహించాలి మనం అని శంకరాచార్యుల వారు కొన్ని పాయింట్స్ చెప్తారు. దాన్ని అనేక శ్లోకాల్లో అనేక మంది మహాత్ములు వ్రాశారు. లక్ష్మీర్ వసతి జింహాగ్రే అన్నారు. నీ నాలుక మీదనే లక్ష్మి ఉన్నదట. లక్ష్మి వసతి జింహాగ్రే, నాలిక ఆ మొదట్లోనే లక్ష్మి ఉన్నదిట. అంటే ఏమిటి అర్థం? నువ్వు చక్కగా మాట్లాడితే ధనవంతుడు అవుతావు. లక్ష్మీర్ వసతి జిహ్వాగ్రే అన్నారు. బాగా చక్కగా స్వీట్గా మాట్లాడితే, మంచిగా మాట్లాడితే అందరు ఆదరిస్తారు, అందరు ధనం ఇస్తారు నీకు, నువ్వు బాగా ధనవంతుడు అవుతారు. నోరు సరిగా ఉంటే ఊరు మంచిది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. చూసారా మన వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే వచ్చింది ఆ నానుడి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నారు. అందుకే నోరు మంచిది కావాలి అని చెప్పడం కోసమే ఈ ఉపాసనలన్నీ కూడా. జింహ వసతి లక్ష్మీరు వసతి జింహాగ్రే, అంతేకాదు ఇంకా ఎవరెవరు ఉంటారు ఈ జింహ మీద? జింహ అంటే నాలిక, అగ్రం అంటే ఆ చివర, నాలిక చివర ఎవరెవరు ఉంటారంటే, జింహాగ్రే మిత్రబాంధవాహ, నీకు మిత్రువులు బంధువులందరూ కూడా అక్కడే ఉంటారు. నువ్వు చక్కగా మాట్లాడితే మిత్రులందరూ నీతోనే ఉంటారు. సరిగ్గా మాట్లాడడం జాత కాదనుకో, మిత్రులు వెళ్ళిపోతారు, బంధువులు వెళ్ళిపోతారు. చక్కగా మాట్లాడేవాడి దగ్గర బంధువులు మిత్రులు అందరూ ఉంటూనే ఉంటారు. ఎప్పుడు చాలా బాగా మంచివాడండి, చాలా మంచివాడండి అంటారు. ఆయన నోరు తెస్తే మనకు కష్టం అండి, ఆయన దగ్గరికి వెళ్ళకండి. అందుకనే స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు ఆ మనిషి దగ్గరికి వెళ్ళరు. అందుకనే నోరు తెరిస్తే ఎప్పుడు నిరుత్సాహమైన మాటలే మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎప్పుడు ఏదో ఒకటి అపశకరమైన మాటలే మాట్లాడుతుంటే ఎవరు పోతారు ఆ మనిషి దగ్గరికి? జింహాగ్రే మిత్రబాంధవాహ అన్నారు. అంతేకాదు బంధనం చేయవ జిహ్వాగ్రే అన్నారు. బంధనం అంటే బంధింపబడటం. సరిగా మాట్లాడితే నీకు మంచి జరుగుతుంది, సరిగా మాట్లాడకపోతే ఆ మాటల వల్లనే నువ్వు బంధంలో పడిపోతావు అన్నాడు. ఒక్కొక్కసారి నోరు జారావనుకోండి అని అవన్నీ రాంగ్గా వెళ్ళిపోయి తప్పుడు కేసులు అయిపోయి జైల్లో కూడా పెడతారు, అది బంధనం అంటే. ఏదో నోరు జారానండి, మాటల్లో నోరు జారానండి అన్నట్టు ఏంటిది, బాధల్లో పడ్డాను అని అర్థం. నోరు జారి ఏదో అన్నానండి అంటే, ఎందుకంటే బంధనం చేయవ జిహ్వాగ్ర, ఎందుకంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడి నోరు జారకూడదు. ఇంకొకటి చెప్తారు, కాలు జారితే తీసుకోవచ్చండి, నోరు జారితే తీసుకోకూడదు అంటారు, తీసుకోలేమంటారు. చూడండి, కాలు జారితే తీసుకోవచ్చుట, నోరు జారి ఏదన్నా అన్నావు అనుకోండి నెక్స్ట్ డే 5 పేపర్లు వస్తుంది, నువ్వు ఇట్ట అన్నావు కదా ప్రైమ్ మినిస్టర్ ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్పి పేపర్లో వచ్చేస్తుంది. అందుకని మినిస్టర్లు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం కూడా ఇంట్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే మనం అన్న మాట ఇంకొకటి ఉంది, పడిన గాయమైనా మారుతుంది కానీ నోటి మాట వల్ల ఏర్పడిన పుండు ఆరదట. చూసారా, ఒంటి మీద శరీరం మీద ఉన్న పుండు ఆరుతుందట కానీ మాట వల్ల మనసులో ఏర్పడినటువంటి గాయం ఆరదట. సామెతలు చెప్పుకుంటూనే పోవచ్చు చూడండి, ఒక్క మాటకి ఎన్ని సామెతలు చెప్పని గుర్తుందా ఇప్పుడు? ఇవన్నీ వింటూ ఉండేవాడిన నేను చిన్నప్పుడు, మీరు విన్నారా? విన్నాం, కానీ ఆ అగ్రం అనేటువంటిది కంట్రోల్లో చేయడం చాలా కష్టం. బంధనం చెయ్యవ జిహ్వాగ్రే అన్నారు. చివరికి ఇంకొకటి ఉంది చెప్పారు, ఇంకోటి ఏంటంటే జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నారు. అందుకని ఎవరినన్ను శపించడం కానీ అయినా ఏదైనా బాధ పెట్టే మాటలు మాట్లాడటం కానీ ఇవన్నీ చేశామంటే మనకే అది తగులుతుంది చివరికి. మరణం చెయ్యవ జిహ్వాగ్రే అన్నారు, జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నారు. అందుకని ఒక్కొక్కసారి నోరుజారి మాట్లాడామంటే మన వాళ్ళు చెప్తారు, ఎప్పుడు అపశకునమైన మాటలు మాట్లాడవాకు, పైన దేవతలు తథాస్తు తథాస్తు అంటుంటారు, ఇక్కడ మానవులు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటారు, వాళ్ళకి అదే పని. అట్లా వాళ్ళు అలా పైన తిరుగుతూ ఉంటారు. పాపం మనుషులందరూ చాలా సంకల్పాలతో ఉన్నారు, మంచి మంచి ఆలోచనలతో ఉన్నారు అని చెప్పి పాపం వాళ్ళు అనుకున్నారు. అనుకొని ఏం చేస్తుంటారు వాళ్ళ పని ఏంటంటే, తథాస్తు తథాస్తు అట్లాగే జరుగుగాక అలాగే జరుగుగాక అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదన్నా పడతానేమో కింద, ఏమన్నా అయిపోతుందేమో అని అనుకున్నాం అనుకోండి, అన్నాం అనుకోండి, వాళ్ళు తథాస్తు అంటారు. అందుకే చాలాసార్లు మనం చూడండి, నేను అనుకున్నానండి అది పోతుందని పోయింది అంట, నేను అనుకుంటూనే ఉన్నావు ఉదయం నుంచి, అది కరెక్ట్గా జరుగుతున్నా జరిగిందండి అని అన్నావు కదా తథాస్తు అన్నారు. అందుకని మన పెద్దలు అపశకమైన మాటలు మాట్లాడవాకు, అమంగళమైన మాటలు మాట్లాడవాకు, దేవతలు తథాస్తు తథాస్తు అంటుంటారు, కనుక జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నారు. చూసారా, అందుకని ఈ నాలుక అనేటువంటిది సరస్వతీదేవి దాన్ని ఎంతో గౌరవంగా మనం జాగ్రత్తగా ఉపయోగించాలి అన్నారు. అంతేకాదు ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఈ శ్లోకాలన్నీ చాలా చాలా ముఖ్యం. మన వాళ్ళు పెద్ద పెద్ద మహాత్ములందరూ కూడా చక్కటి శ్లోకాల్లో సుభాషితాలు రాశారు, సుభాషితాలు. ఆ సుభాషితం రోజుకు ఒక సుభాషితం చదవండి, మీ జీవితం అట్లా దైవికంగా మారిపోతుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయండి, ఒక సుభాషితం నేర్పండి. చిన్నప్పుడు కూడా స్కూళ్ళకి వెళితే ఒక సుభాషితం రాసేవాళ్ళు, బోర్డు మీద ఒక సుభాషితం ఉండేది. ఇప్పుడు రాస్తున్నారు ఎవరన్నా? థాట్ ఫర్ ద డే అంటారు ఇప్పుడు, అది కూడా ఉందో లేదో. థాట్ ఫర్ ద డే ఏం రాస్తాడు తెలుసా? టైమ్ ఈజ్ మనీ అని రాస్తాడు. ఆ థాట్ ఫర్ ద డే మనల్ని ఏం రక్షిస్తుంది? మనీ ఈజ్ బ్యాడ్ మాస్టర్ గుడ్ సర్వెంట్, ఇవన్నీ సుభాషితాలు కాదు, ఇవన్నీ పొట్టకూటి కోసం నేర్పే మాటలు. ఇవన్నీ అవి నేర్పలేదు మన మాస్టర్లు మనకు. సుమతి శతకం నుంచి, భర్తృహరి శతకం నుంచి, వేమన శతకం నుంచి, దాశరథి శతకం నుంచి అన్ని చక్కటి శ్లోకాలు నేర్పేవాడు. మా చిన్నప్పుడు ఇట్లా ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నాము, మీరు కూడా నేర్చుకుని ఉంటారు. మా చిన్నప్పుడు ఏంటి, మీరందరూ చిన్నవాళ్ళ ఏమిటి, మీరు నేర్చుకున్నారు, కానీ మన పిల్లలకి అది అందాలని చెప్తున్నాను నేను. మీరు ఒక సుభాషితం నేర్పండి పిల్లలకి, అది ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు అది చక్కగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ జీవితంలో సన్మార్గంలోకి తీసుకెళ్తుంది. అందుకని సుభాషితం అన్నారు. చూడండి, మంచి వాక్కు సుభాషితం. అందుకని గురువుగారు ముందు క్లాస్కి వెళ్ళంగానే ఒక సుభాషితం చెప్పాలి వాళ్ళకి, తర్వాత పాఠం. ఆ పాఠం అంతా పొట్టగుడి కోసమే. మొదట చెప్పే శ్లోకం మాత్రం మనిషిని మనిషిగా చేసేది, మనిషిని మనిషిగా చేసేది సుభాషితం. సుభాషితం చెప్పిన తర్వాత సైన్స్ ఫిజిక్స్ లెక్కలు అన్నీ చెప్పుకో, ఏమన్నా సరే సుభాషితం చెప్పకుండా క్లాసు మొదలు పెట్టకూడదు. వాళ్ళకి సుభాషితం చెప్పి శ్లోకం అన్నీ చెప్పక్కర్లేదు, దానికి తగినట్టుగా వాళ్ళకి ఏదో ఒక మీనింగో శ్లోకం చెప్పగలిగితే చెప్పి చక్కగా నేర్చుకోండి నాయన అని చెప్పాలి. తిరుక్కురళ్ళంతా కూడా సుభాషితాలే. అట్లా ఎన్నో ఉన్నాయి, చదవాలే కానీ చదివేవాడికి కో కొల్లలు, చదవని వాడికి ఏమీ లేవు కదా. అందుకని ఇంకొక శ్లోకం ఇలా చెప్పుకుంటూ ఉంటే శ్లోకాలతోనే ఉండ ఒక గంట కూడా చెప్పగలను నేను. ఈ యొక్క వాక్కు గురించే శ్లోకాలు గంటకు పైగా చెప్పచ్చు, గంట చాలదు, ఒక రోజంతా పడుతుంది. కానీ ఇంకొక శ్లోకం చెప్తాను, ఎందుకంటే చాలా ముఖ్యమైనది కదా అని. రెండు రోజుల ముందే చూసే ఈ శ్లోకం, నాకు తెలియదు, ఎక్కడో ఒక పుస్తకంలో కనపడింది టక్కున. నాకు ఈ సుభాషితాలంటే చాలా ఇష్టం, అందుకని ఎక్కడో చూశాను చాలా బాగుంది, అది టక్కున గుర్తుకొచ్చింది, ఇది కరెక్ట్ కాంటెక్స్ట్ అని చెప్పి మీకు చెప్పాలని చెప్పి మరీ రాసుకొని అలా వచ్చాను నేను. జిహ్వే ప్రమాణం జానీహి, జిహ్వే ప్రమాణం జానీహి, ప్రమాణం జానీహి, భోజనే భాషణేపి చ, భోజనే భాషణేపి చ, జిహ్వే ప్రమాణం జానీహి భోజనే భాషణేపి చ, అతిభుక్తిహి అతీతోక్తిహి సద్యః ప్రాణాపహారిణి. ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. జిహ్వే, ఓ నాలుక అని అడుగుతున్నాం మనల్ని, ఓ నాలుక జిహ్వే ప్రమాణం జానీహి, కొలత తెలుసుకో. ప్రమాణం అంటే కొలత, నీకు ఒక కొలత ఉంది, కొలత తెలుసుకో అని చెప్తున్నాం మనమే మన నాలుకకి చెప్తున్నాం. ఆ కవి రాసిన కవి తన నాలుకకే తను చెప్పుకుంటున్నాడు, మనం చదువుతున్నప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు అనమాట అర్థం. జిహ్వే ప్రమాణం జానేహి, నీ కొలత నువ్వు తెలుసుకో అన్నారు, అంటే నీ హద్దు నువ్వు తెలుసుకో అని అర్థం. ఏమిటిట అవి, ఎందులో తెలుసుకోవాలి నా ప్రమాణం అంటే, ఈ నాలుక ఎందులో తెలుసుకోవాలిట, రెండు విషయాలు, భోజనే భాషణేపిచ, భోజనం చేసేటప్పుడు భోజనే విషయంలో, భోజన విషయంలో ఆహారం తీసుకునే విషయంలో నీ కొలత చూసుకొని తిను. తర్వాత భాషణేపిచ, మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కొలబద్ద అంటే కొలమానం ప్రకారం మాట్లాడు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎంత పెద్దగా మాట్లాడాలి, ఎంత చిన్నగా మాట్లాడాలి, అవన్నీ తెలుసుకొని మాట్లాడు అన్నారు. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలి, ఏమి తినకూడదు, అవన్నీ తెలుసుకొని ఉండు అన్నారు నాలుకకి చెప్తున్నారు. లేకపోతే ఏమవుతుందిట, అతిభుక్తి, నీకు కొలమానం లేకుండా ప్రమాణం అంటే పరిమాణం తెలియకుండా నువ్వు గనక తిన్నావు అంటే అతిభుక్తి, అతీత ఉక్తి, అతిగా మాట్లాడావు అంటే నీకు సంబంధం లేని విషయంలో నువ్వు మాట్లాడకూడదు. అక్కడికి పోయి తలదూర్చి నీ నిన్ను అడిగారు అసలు, అయినా నువ్వు ఎందుకు మాట్లాడతావు అని మాట్లాడుతుంది. అతీత ఉక్తి అతిభుక్తి ఏమవుతుందో తెలుసా, అది దేనికి దారితీస్తుంది, సద్య ప్రాణాపహారిణి అనేది, అది తొందరగా వాణ్ణి ప్రాణాన్ని అపహరించేట్టు చేస్తుంది అన్నాడు. అతిగా తినేవాడు అల్పాయుష్కుడు అవుతాడు, ప్రాణ అపహారిణి. సరిగా మాట భాషణ సంభాషణ అతిగా మాట్లాడేవాడికి కూడా ఆయుష్ తగ్గిపోతుందట. అందుకే మన వాళ్ళు మాట్లాడుతున్నాం, మాట్లాడవాకురా, ఊరికే మాట్లాడుతూ ఉంటాం ఎందుకు, ఎనర్జీ వేస్ట్ అవుతుందంటారు చూసారా, అదే ప్రాణాపహారిణి అన్నారు. అతిగా మాట్లాడటం కానీ అతిగా తినడం చేసేవాళ్ళకి అల్పాయుష్కులు అవుతారట. అందుకే మన ఋషులందరూ కూడా మునులందరూ కూడా ఆత్మజ్ఞానం పొందడం కోసం వాళ్ళు మితంగా భుజించేవాళ్ళు, మితంగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే 30-40 ఏళ్ళ లోపలే ఆయుష్ అయిపోతే బ్రహ్మజ్ఞానం వచ్చేది ఎప్పుడు, బ్రహ్మజ్ఞానం శాస్త్రం చదివేది ఎప్పుడు, శాస్త్రం చదివిన తర్వాత అది అర్థమయ్యి, అర్థమైన తర్వాత ఆ బ్రహ్మజ్ఞాన ఫలాన్ని అనుభవించేది ఎప్పుడు కదా. కనీసం 116 సంవత్సరాలన్నా జీవించాలి కదా, 116 సంవత్సరాలు జీవించాలంటే ఆరోగ్యంగా జీవించాలి. కనుక మితంగా మాట్లాడు, మితంగా తిను అన్నారు. వాక్ సంధి జిహ్వా సంధానం అన్నారు. అతిగా భాషణం చేయవాకు. ఇంకొకటి ఉంది, జితే రసం జితే సర్వం అన్నారు. నువ్వు గనక నాలుకని జయించావు అంటే జితే రసం, రసం అంటే ఇక్కడ ఏం రసం, మన ఇంట్లో పెట్టుకుండే జీలకర్ర రసం కాదు, మెంతి రసం కాదు, ఈ రసం అనేది నాలుక అని అర్థం, మాట్లాడే నాలుక. జితే రసం, దీన్ని గనక నువ్వు జయించావు అంటే, జితే అంటే జయించావు అంటే, అంటే తినడం మీద కొంచెం కంట్రోల్తో ఉన్నావు అంటే, మాటలు కూడా కొంచెం కంట్రోల్గా నియమంగా ఉన్నావు అంటే జితే రసం జితే సర్వం అన్నాడు. నువ్వు అన్నిటినీ జయిస్తావు ఈ ప్రపంచంలో అన్నాడు. అది చూడండి ఎంత విషయం. అది నువ్వు నాలుకను కనుక జయించావంటే మాట్లాడే నాలుక తినే నాలుక, దీని కనుక జయించావంటే ప్రపంచం మొత్తాన్ని జయించినట్లే అన్నాడు. అంటే అర్థం ఏమిటి, ఇంతవరకు దీన్ని జయించే వాడు ఎవడూ లేడని అర్థం. జిహ్వ చాపల్యం అంటారు చూశారండి, జిహ్వ చాపల్యం అన్నాడు. ఒకటి తిన్న తర్వాత డబ్బా మూసేయచ్చు కదా, ఇంకోటి తినాలనిపిస్తుంది, పోనీ అప్పుడైనా మూసే, ఆహా రెండు మూడు నాలుగు ఐదు ఆరు తిన్న తర్వాత అప్సెట్ వచ్చిన తర్వాత ఆ నాలుక యొక్క పవర్ అంతే అన్నారు. శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో చెప్తారు, వాంగ్ నిరోధ అని అన్నారు. వాక్ను నిరోధించడమే ముఖ్యమైనటువంటిది అని అర్థం. యోగస్య ప్రథమ ద్వార వాంగ్ నిరోధ. అష్టాంగ యోగం చేసినా ఏ యోగం చేసినా అన్నిటికీ మొదటి ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ అన్నారు. కర్మయోగం చేయాలన్నా, ఉపాసన యోగం చేయాలన్నా, జ్ఞానయోగానికి వెళ్ళాలన్నా, ఏ యోగం అష్టాంగ యోగం చేయాలన్నా వెళుతున్నామా, ముందు నీ నాలుకని కంట్రోల్ చేసుకో అన్నాడు. యోగస్య ప్రథమ ద్వార వాంగ్ నిరోధ అన్నారు, వాక్ను నిరోధించన్నాడు. అన్ని ఇంద్రియాలు ఒక పని చేస్తుంటే దీనికి మాత్రం ఎందుకండి రెండు పనులు, భగవంతుడు అట్లా ఇచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక పని చేస్తుంటేనే ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఇంకా రెండు పనులు చేసేదాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడాలి మనం. కనుక ఇంట్లో వచ్చే సమస్యలన్నిటికీ కారణం ఈ నాలుగే, నోరు జారి మాట్లాడటం, అహంకారంతో మాట్లాడటం, నోటి దురుస్తనం, వీటన్నిటికి కారణం ఎందుకు వస్తాయి తగాదాలు ఇంట్లో, మనుషులు మనుషులకు స్పర్ధలు ఎందుకు వస్తాయి, ఈ నాలుక వల్లనే కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుకతో. ఇది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అన్నమాట. కత్తికి రెండు పక్కల పదులు ఉన్నదనుకోండి ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో కత్తులు కానీ ఒక పక్కనే ఉంటుంది పదు, దానికే చెయ్యి కోసుకుంటూ ఉంటాం. ఇంకా రెండు పక్కన ఉంటే, రెండు పక్కల పదునున్న కత్తులు ఉంటాయి, నాలుక రెండు పక్కల పదునున్న కత్తి, జాగ్రత్తగా ఉండాలట. ఇవన్నీ ఇక్కడ చెప్పారా మంత్రంలో లేవు కదా, కానీ ఎన్ని విలువలు నేను చూసారా ఇందులో. గురువుగారు ఇవన్నీ మనసులో పెట్టుకొనే ఈ ధ్యానం చెప్తున్నారు. ఉపాసన గురువుగారు మనసులో ఇవన్నీ పెట్టుకున్నారని మీకెట్లా తెలుసు అండి అని అడగండి. శంకరాచార్య వారు రాశారు భాష్యంలో, అనేక మంది మహాత్ములు శ్లోకాల మీద శ్లోకాలు రాశారు. వాళ్ళందరూ ఎలా రాశారంటే ఈ ఒక్క వాక్కు మీద వాళ్ళందరూ ఇంతలో ఇంత విషయం ఉన్నదని చెప్పి గ్రహించారు, గ్రహించి మనకు అందించారు. అందించినవి నేను విన్నవి మీకు అందజేస్తున్నాను అంతే. ఓకే, తర్వాత మంత్రం. ఇంతటితో ఐదు ఉపాసనలు అయిపోయినాయి. అది అయిపోయింది అని చెప్పి ఫలం ఏమిటి, ఆ ఫలాల గురించి చెప్తున్నారు. ఈ ఐదు ఉపాసనలు చేస్తే అధిలోకం, అది జ్యోతిషం, అది ప్రజం, అది విద్యం, అధ్యాత్మం, ఈ ఐదు ఉపాసనలు చేస్తే ఏమిటి ఫలం అంటారు. ఫలం రెండు రకాలండి, సకామ ఫలం, నిష్కామ ఫలం. ఈ ఉపాసనలు చేసేటప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ధనం కావాలి, ధాన్యం కావాలి, భూములు కావాలి, స్వర్గలోకం కావాలి అనుకుంటూ చేస్తే సకామ ఉపాసన. అలా చేస్తే వాళ్ళకి అన్నీ లభిస్తాయి, వాళ్ళు ఏదైతే కోరుకుంటే అవన్నీ లభిస్తాయి ఈ ఉపాసన చేసేవాళ్ళకి. ఇవన్నీ వద్దు నాకు, ఈ తాత్కాలికమైనటువంటి వద్దు నాకు, ఆ భగవంతుడే సాన్నిధ్యం కావాలి అని చెప్పి నిష్కామంగా ఉపాసన చేస్తే, ప్రాపంచికమైనటువంటి భోగాలు అక్కర్లేదు నాకు అని కనుక నిష్కామంగా ఉపాసన చేస్తే వాడికి జ్ఞాన యోగ్యత వస్తుంది. అంటే శాస్త్రాన్ని చదివి బ్రహ్మజ్ఞానాన్ని పొందే యోగ్యత వస్తుంది. ఉపనిషత్తులు చెప్తూ ఉంటే టక్ 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 అని అర్థమైపోతాయి. ఎందుకంటే వీడేం అడగలేదు కదా, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, స్వర్గలోకానికి వెళ్ళాలి, మా అబ్బాయికి అది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలని చెప్పి జీవితాంతం అడుగుతుంటే ఎట్లా? ఏదో కొద్ది రోజులు అడిగాం, వాళ్ళంతా సెటిల్ అయిపోయినారు, ఇంకిప్పుడేం అడగక్కర్లేదు అనుకోని వదిలేసాం అనుకోండి, మనకు మధ్యలో ఉపాసన చేస్తూనే ఉన్నాం అనుకోండి, ధ్యానం చేస్తూనే ఉన్నాం, భగవంతుడు ఏమిస్తాడంటే వాళ్ళకి జ్ఞానం, వైరాగ్యం, జ్ఞాన యోగ్యత, సాధన చతుష్టయ సంపత్తి అన్నీ ఇస్తాడు. అందుకని రెండు రకాలైన ఫలాలు. ఆ రెండు రకాల ఫలాలు కూడా ఇందులో మనం అడిగినా అడగకపోయినా వస్తాయి. అడిగితే అది మాత్రమే వస్తుంది, అడగకపోతే జ్ఞానం, వైరాగ్యం ఇవి కూడా వస్తాయి. అది జనానికి తెలియదు, సీక్రెట్ ఇది. ఓకే, ఇప్పుడు నాలుగు వేసామనుకోండి, నాలుగులో మూడు ఉందా లేదా? పాచికలు వేసేటప్పుడు నాలుగు వేసామనుకోండి, నాలుగులో మూడు ఉంటుందా ఉండదా? రెండు వేస్తే మూడు ఉందా లేదు? మూడు వేస్తే రెండు ఉందా లేదా? మనం నాలుగు వేసామనుకోండి, ఒకటి ఉంది అందులో, రెండు ఉన్నది, మూడు ఉన్నది. మూడే వేస్తే నాలుగు లేదు, రెండు వేస్తే మూడు లేదు, ఒకటి వేస్తే రెండు లేదు. అందుకని ఇల్లు కావాలని అడిగినప్పుడు అందులో స్వర్గలోకం లేదు, స్వర్గలోకం కావాలని అడిగినప్పుడు భూములు లేవు, భూములు కావాలని అడిగినప్పుడు అందులో ధనం లేదు. కానీ మోక్షం కావాలి, జ్ఞానం కావాలని అడిగాం అనుకోండి, అందులో ఇల్లు ఉన్నది, ధనం ఉన్నది, భూమి ఉన్నది, ఉన్నతమైన లోకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అందులో. ఎందుకంటే నీకు మోక్షం కావాలని అడిగాం అనుకో, నీకు మోక్షం కోసం ఆయన ఏం చేయాలి తెలుసా? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఆయన ఏం చేయాలి తెలుసా? ధనాన్ని ఇవ్వాలి. ధనాన్ని ఇవ్వాలంటే ఆయన ఏం చేయాలి? ఇల్లు ఇవ్వాలి. ఎన్ని ఇస్తాడు ఆయన భగవంతుడు? ఈ సంగతి జనానికి తెలియక పాపం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అవన్నీ నాలుగు వేస్తామన్నమాట. మోక్షం అని వేసామంటే ధర్మ, అర్థ, కామ మూడు ఉన్నాయి అందులో. పిచ్చివాళ్ళు జనం తెలియక నాకు 5-స్టార్ హోటల్ కావాలి, లేకపోతే నాకు వివాహం కావాలి, అర్థ, కామ అవే వేసామనుకోండి, నాకు ఒక పుణ్యం కావాలని వేశాడనుకోండి, వాడికి ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. మోక్షం అని నాలుగోది వేశామంటే ముందున్న మూడు ఉంటాయి అందులో. అందుకే మహాత్ములు అందరూ చూడండి, వాళ్ళకి ధన లోపం ఉండదు, ఆరోగ్య లోపం ఉండదు, అన్ని వాళ్ళకు ఒక ఇల్లు కాదు, అందరి ఇళ్ళు వాళ్ళ ఇళ్ళే, ఒక కారు కాదు, అందరి కార్లు వాళ్ళ కార్లే. చూసారా? మీకు ఎంత కావాలంటారు తీసుకోండి అంటారు వాడు. మిమ్మల్ని ఎవరిని అడుగుతారా? నన్ను అడుగుతారు. విషయం చెప్తున్నా, నాకే కాదు, ఏ మహాత్ములకైనా, ఎవరికైనా, ఏ సన్యాసులకైనా అంతే. అన్నీ వద్దనుకున్న వాడికి అన్నీ వస్తాయి, కావాలనుకున్న వాడికి రావు. కనుక పోనీ అన్నీ ఉన్నాయి, మీకు అంత ధనం ఉంది, తృప్తిగా ఉన్నారంటే మాకేమీ లేదు, తృప్తిగా ఉంది. నాది నాది అనుకున్నది నీది కాదురా అన్న. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు మన వాళ్ళు. అసలు జీవించడానికి, ఆనందంగా జీవించడానికి చక్కగా వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి పెట్టారు మనకు. రెడ్ కార్పెట్ వేస్తే దాని మీద ముళ్ళ కంచెలు వేసుకొని నడుస్తున్నాం మనం. చక్కగా పూల బాట వేసి పెట్టారు వాళ్ళు మనకు. ఇది తెలియక ఈ యొక్క విద్యా విధానంలో పడిపోయి మన విద్యను మర్చిపోయి మనం బాధపడుతున్నాం అనవసరంగా. ఆనందం అంటే తెలియక, తృప్తి తెలియక, దుఃఖంలో కుమిలి కుమిలిపోయి అనవసరంగా ఇది మానసిక రోగాలు తెచ్చుకొని అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ ఇవన్నిటితో బాధపడుతున్నాడు మనిషి. సరే, ఏమిటా ఫలాలు? మంత్రం చదువుతాం. ఇతి మా మహాసగంహితా ఏవమేతా మహాసగంహితా వ్యాఖ్యాతా వేద సంధీయతే ప్రజయా పశుభిః. బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సువర్గ్యేణ లోకేన ఇప్పుడు ఉపాసనలు పూర్తయినాయి, వాటి ఫలాలు చెప్పాలి కదా. ఫలశ్రుతి ఏమిటి ఫలాలు అంటే, ఇతి ఈ విధంగా, ఇమాహ ఇతి ఇమానున్నది, ఇతి ఇమాహ అని అర్థం. ఇమాహ అంటే ఈ మహా సంహిత, ఈ గొప్పదైనటువంటి సంహితోపాసనలు. ఇవన్నీ సంహితలే కదా, ఇవన్నీ ఐదు సంహిత ఉపాసనలు. సంహిత అంటే కూడిక, కలయిక, పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం, ఇవన్నీ కలిసి సంహిత కదా. ఇది వీటన్నిటిని సంహితోపాసనం అంటారు. నాలుగు లోకాలు, నాలుగు జ్యోతిష్యులు, మాత, పిత, పుత్రుడు, ఇవన్నీ కూడా కలయిక కదా, అన్ని అసెంబ్లేజ్. అందుకని దీన్ని సంహిత ఉపాసనం అన్నారు. సంహిత అంటే కలయిక అన్నారు, వాటి యొక్క కూడిక అని అర్థం. గురువుగారు, శిష్యుడు, టీచింగ్, ఇవన్నీ కూడిక. ఈ కూడికనే సంహిత అన్నారు. ఆ సంహిత ఎటువంటి సంహితలుట, బూందీ లడ్డు సంహిత కాదు. ఇక్కడ ఇక్కడ బూందీ అంటే పంచదార, ఇటు నెయ్యి కలిపి లడ్డు చేశానండి అన్నారు. అవన్నీ మామూలు సంహితలు, ఆర్డినరీ సంహితలు. ఇది మహాసంహిత అన్నాడు. ద్యులోకం, భూలోకం, అంతరిక్షలోకం, ఇవన్నీ కూడా మహాసంహితలు కలిసినవి. ఆపహ, వాయు, ఇవన్నీ కూడా మహాసంహితలు. అదే మాత, పిత, పిల్లలు, ఇది మహాసంహితలు అన్నారు. సామాన్యం కాదు, చాలా ఉత్కృష్టమైనటువంటి అంటే మహాసంహిత. అదేవిధంగా ప్రజాసంధి అన్నారు. ఇవన్నీ కూడా మామూలువి కాదు, ఉన్నతమైనటువంటివి, హయ్యెస్ట్ గోల్తో కూడినటువంటి సంహితలు అన్నారు. మహాసంహితాః ఇవి చెప్పిన తర్వాత, ఏవం ఏత మహాసంహిత వ్యాఖ్యాత వేద, ఈ విధమైనటువంటి మహాసంహితలైనటువంటి వివరింపబడినటువంటి, వ్యాఖ్యాత అంటే ఈ విధంగా వివరింపబడినటువంటి మహాసంహిత, ముఖ్యమైనటువంటి కలయికలు, కూడికలు, వేద ఎవరైతే తెలుసుకుంటారో, ఉపాసన చేస్తారో. తెలుసుకోవడం మాత్రమే కాదండి, ఉపాసన చేయాలి. టీవీలో యోగాసనాలు చూసినట్టు, పాప్కార్న్ తింటూ, క్యాష్యూ నట్టు తింటూ యోగాసనాలు ప్రాక్టీస్ రోజు చూస్తానండి అన్నాడు. రోజు చూస్తావరా, నువ్వేమైనా చేస్తావా అంటే, నేను చెయ్యనండి, చూస్తాను అన్నాడు. ఎన్ని కేజీలు అంటే 89 కేజీలు అన్నాడు. ఆ ఒక్కటి మాత్రం ఎందుకు తక్కువ, బాటా రేటు లాగా. బాటా వాళ్ళ రేటు చూసారా, 99 రూపాయలు 99 పైసలు, అది ఎందుకు ఆ ఒక్క పైసా అంటే. రేటు ఎప్పుడు అట్లాగే ఉంటుంది, 299 రూపాయల 99 పైసలు. అదేవిధంగా నీ వెయిట్ ఎంతరా అంటే, నా 99 కేజీలు అన్నాడు. ఏం ఒక్క కేజీ మాత్రం ఏం తక్కువ అన్నాడు. అందుకని అనుష్ఠానం లేకుండా ఊరికే అన్నీ విన్నాను, నేను చూశాను, తెలుసుకున్నానంటే ప్రయోజనం లేదు. ఇంత విన్నా కూడా కొంచెం అనుష్ఠానంలో ఉండాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. ఇంగ్లీష్లో ఏం చెప్తారు, అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దాన్ టన్స్ ఆఫ్ థియరీ అన్నారు. చూసారా, అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఒక అవున్స్ ప్రాక్టీస్ చేయనని నీకు టన్స్ ఆఫ్ థియరీ అక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అండి అన్నాడు. ఒక రోజన్నా ఏమైనా చేస్తామండి, అది మాత్రం అడగవాకండి. ఉపన్యాసాలు అందరూ చెప్తారండి, అనక్కడ అది ఉంది ఇక్కడ ఉంది నాకు అన్నీ తెలుసు అంటాడు. కనుక నువ్వేం ఆచరిస్తున్నావు అనేది ముఖ్యం. కనుక చెప్పడం చాలా తేలిక, చెప్పి జనాన్ని మెస్మరైజ్ చేయొచ్చు, జనాల్ని మోహింపజేయచ్చు. మన భాషణ ద్వారా, మన యొక్క ఉపన్యాసాల ద్వారా జనాల్ని భ్రమింపజేయచ్చు, అట్లా ఉర్రూతలూగిస్తాం. కానీ మన జీవితంలో, అనుష్ఠానంలో కొంచెం లోపం ఉన్నా కూడా నీ ఉపన్యాసాలు ఎక్కడో గాలికి ఎగిరిపోతాయి. నీళ్ల రాతలతో సమానం అవి, నీళ్ల రాతలతో సమానం. మన ఋషులందరూ, మన గురువులందరూ కూడా వాళ్ళ యొక్క ఉపన్యాసాలు నీటి రాతల మీద రాతలు కాదు, వాళ్ళవి రాతి ఫలకం మీద రాసినటువంటి రాతలు, వాళ్ళవి రాతలు. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయట, నీటి మీద రాసినటువంటి రాతల్లాంటివి కాదు. వాళ్ళు జీవించి చూపించారు, కానీ వాళ్ళు ఊరికే. ప్రీచర్ ఈజ్ డిఫరెంట్, టీచర్ ఈజ్ డిఫరెంట్, బోధకుడు వేరు, ఆచార్యుడు వేరు. ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు, టీచర్ అన్నారు, టీచ్ అన్నారు. టీచ్ అంటే ఏమిటి, ఫస్ట్ నీవు దాన్ని టీచ్ చేసుకొని నువ్వు ఆచరించి టీచ్ చేసేవాడు. ప్రీచర్ అంటే ఏమిటంటే వాడు ఆచరించకపోయినా సరే ప్రీచ్ చేయొచ్చు, వాడు ప్రీచర్. మన దేశంలో ప్రీచర్స్ లేరండి, టీచర్స్ ఉన్నారు. మన ఆచార్యులు ఋషులందరికీ ప్రీచర్స్ కాదు వాళ్ళు. శంకరాచార్యుల వారు ప్రీచర్ కాదు, ఆయన వ్యాసుల వారు ప్రీచర్ కాదు, కృష్ణుడు ప్రీచర్ కాదు. ప్రీచర్ టీచర్కి డిఫరెన్స్, ఇవాళ టీచర్స్ డే అందుకనే వస్తున్నదేమో నాకు ఇవన్నీ. అసలు ఇది కాదు టీచర్స్ డే, వ్యాస పూర్ణిమ ఉంది టీచర్స్ డే, కానీ అది మర్చిపోయినారు జనం. ఎప్పుడో సెప్టెంబర్ 5th తీసుకొచ్చి ఆయన రాధాకృష్ణ గారి గుర్తుపెట్టుకొని ఏదో చేస్తున్నారు, అదొకటి పర్వాలే, ఏదో ఒకటి టీచర్స్ డే అన్నారు. కనుక ప్రీచర్స్ కాదు, మన దేశంలో ఉన్న వాళ్ళు టీచర్స్. మనకు ప్రీచర్స్ వద్దండి, టీచర్స్ కావాలి. అర్థమైందా? కనుక ఈ విధంగా చెప్పినటువంటి వాటిని తెలుసుకొని ఆచరించిన వాడు అని అర్థం. ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సువర్గేణ లోకేన సంధీయతే అన్నారు. అక్కడ సంధీయతే అని చూడండి, సంధీయతే పొందుతాడు అన్నాడు. ఏమేమి పొందుతాడు? సంధీయత అంటే పొందుతాడు అన్నాడు, లబ్ధి పొందుతాడు. ఏమిటవి? ప్రజయా, మంచి సంతానం, పిల్లలు, ఆరోగ్యవంతులైనటువంటి, మనం చెప్పిన మాట వినే పిల్లలు. అమ్మ నాన్న అంటే గౌరవం ఉండి, తాతయ్య అమ్మమ్మ అంటే గౌరవం ఉన్న పిల్లలు, శాస్త్రం మీద గౌరవం, ఈశ్వరుడు మీద భక్తి, దైవభక్తి కలిగిన పిల్లలు, అటువంటి సుపుత్రులు అన్నమాట. మంచి సంతానం, సుపుత్రికలు సుపుత్రులు పుడతారు. ప్రజయా అది చెప్పాలండి, ప్రజయ అని చెప్పి ఎందుకండి ఈ ప్రజయా మనకు వద్దండి అంటారు, లేకపోతే మంచి పిల్లలు పుడతారు అని అర్థం. పశుభి, పశుభి అంటే మంచి గోవులు, ఆవులు, గేదెలు. ఇంట్లో పశుభు అంటే ఈ మేకలు ఉంటాయి చూసారా, ఇవి కూడా ఆ రోజుల్లో అవి కూడా ఉండేవి వాళ్ళకి. అట్లాగే ఈ గోవులతో ఉన్నటువంటి పాలు సమృద్ధిగా లభిస్తాయి వాళ్ళకి ఇంట్లో అని అర్థం. అప్పుడంతా సంపద అంతా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లాకర్లు కాదండి, సేఫ్టీ లాకర్లు కాదు, వాళ్ళ ఆస్తులన్నీ బ్యాంకే కడియాది. అప్పుడు అసలు బ్యాంకులే లేవు కదా అసలు ఆ రోజుల్లో. బ్యాంక్ ఏమిటో తెలుసా, ఇంటి వెనకాల ఉన్నటువంటి ఆ గొడ్ల చావటికి వెళితే ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి చూసి ఈయన ఎంత ధనవంతుడు అని చెప్పచ్చు. ఆయన ఎంత ధనవంతుడో దాన్ని చూసే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు, పల్లెటూళ్ళల్లోనే లేవు. ఒక గుడికి వెళ్ళి అడిగితే, పోయిన సంవత్సరం 3 సంవత్సరాల కిందట గోపూజ చేశాం కదండి, ఈ సంవత్సరం కూడా చేస్తాం గోపూజ అంటే, గోవును పూజించేవాడు ఎవరున్నారండి, ఇప్పుడు రావడం లేదు. ఆ గోవును వాడు గోరక్షణ చేసేవాడు, గోవును భక్షిస్తున్నాడండి వాడు, దానికి సరిగ్గా ఆహారం పెట్టక మేము అందుకే గోవును పెట్టుకోలేదన్నాడు గుళ్ళో. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు. ఆ రోజుల్లో పశుభిహి అన్నారు, పశువుల చేత వాళ్ళందరూ కూడా ఆ అంత ధనవంతులుగా ఉండేవారు. నీకు ఈ ఉపాసన చేస్తే అన్నీ పశువులు, మంచి మంచి ఆరోగ్యవంతమైనటువంటి పాలిచ్చే పశువులు అవన్నీ కూడా లభిస్తాయి. తర్వాత 3, బ్రహ్మవర్చసేన అన్నారు. బ్రహ్మవర్చస్సు వస్తుందన్నమాట, మనసు ముఖంలో తేజస్సు వస్తుంది అంటే ఆరోగ్యంగా ఉంటావని అర్థం. ఓకే, ఆరోగ్యంగా ఉంటావు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండడం వల్ల మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉండడం వల్ల మేధశక్తి ఉంటుంది, మేధస్సు ఉండడం వల్ల మనస్సు అంతా ముఖం అంతా ప్రకాశంగా ఉంటుంది అని చూడండి. ఎంత వర్చస్సు చూడండి అంటారు, ఎక్కడి నుంచి వస్తుందండి వర్చస్సు? బ్యూటీ పార్లర్కి వెళ్తే వస్తుందా వర్చస్సు? ఉన్నది పోతుంది అక్కడికి పోతే. వర్చస్సు అనేటువంటిది విజ్ఞానం వల్ల, జ్ఞానం వల్ల అది ముఖంలో ప్రకాశితమయ్యేదే, కానీ వర్చస్సు బయట పూసుకుంటే వచ్చేది కాదు. వారానికి ఒక పౌడర్ డబ్బా, 10 రోజులకు ఒక స్నో బాటిల్, ఇవన్నీ అయిపోతే వర్చస్సు రాదండి. న్యూట్రిషస్ ఫుడ్ అంతా తింటూ ఉంటే వర్చస్సు రాదు. ఆలోచనలు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటాయో, ఉన్నతమైన జ్ఞానం ఉంటుందో బుద్ధిలో, ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖం ఎప్పుడూ వర్చస్సుతోనే నిండి ఉంటుంది. బ్రహ్మవర్చసేన అన్నారు చూడండి, బ్రహ్మజ్ఞానంతో అన్నాడు. ఫిజిక్స్ వర్చసేన అనలే, కంప్యూటర్ వర్చసేన అనలే, బ్రహ్మవర్చసేన అన్నారు. బ్రహ్మజ్ఞానంతో వెలుగుతూ ఉంటుంది అది ఫలం. తర్వాత అన్నాద్యేన, పుష్కళంగా ఆహారం, ఏది ఎంత ఆహారం అండి, ధాన్యమైన అన్ని రకాల ధాన్యాలు, అన్ని రకాల పండ్లు, పాలు ఏమిటి, తేనెలు ఏమిటి, అన్ని రకాలు ఉంటాయి ఇంట్లో. తినడానికి టైం ఉండదు, అన్నీ ఉంటాయి. ఎన్నెన్ని తింటాడండి మనిషి? అన్నాద్యేన ఆది పదార్థ మీరు పెట్టుకోండి, వస్త్రాలు, బోరెడన్ని వస్త్రములు, ఇవన్నీ అన్నమాట. అనేకమైనటువంటి వాహనాలు, ఒకటికి రెండు ఇళ్ళు, అన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇన్ని వస్తాయట. సువర్గేణ లోకేన, సువర్గేణ అంటే స్వర్గాది లోకములు కూడా, లోకం అంటే లోకం, సువర్గేణ అంటే స్వర్గలోకం, స్వర్గాది లోకాలు కూడా ఈ వ్యక్తికి లభిస్తాయి అన్నారు. ఏమండి ఇప్పుడు ఆ ఉపాసన చెయ్యమంటారా అనండి? ఉపాసన ధ్యానమే కదా, మనసులో తలుచుకోవడమే. ఆ మంత్రం చదువుకోవడం, తల్లి తండ్రి పిల్లలు దాని మీద మనసులో ధ్యానించడం, అంతే కదా. ఏం చేయాలి? ఏమని పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, పైసా ఖర్చు పెట్టకుండా ధ్యానం చేయొచ్చు, అన్నీ సమృద్ధిగా వస్తాయి. కావాలంటే చెయ్యండి. ఇంతటితో ఈ సంహితోపాసన అయిపోయింది. ఇందాక పాంక్త బ్రహ్మ ఉపాసన అని చెప్పాను, అది కాదు, ఇది సంహిత ఉపాసన అయిపోయింది. ఇప్పుడు ఆ శిష్యుడే ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన అంటే, మేధాశక్తి కోసం, మేధాశక్తి కోసం మంత్రజప సాధన చేస్తున్నాడు. ఏమిటి ఆ మంత్రం చదువుతాం. 19వ పేజీ.
యచ్ఛందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోధ్యమృతాః సంబభూవ ధ్యమృతాః సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం, అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం, శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమాం, కర్ణాభ్యాం భూరి విశ్రువం, కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోసి మేధయా పిహితః శృతం మే గోపాయ.
చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థనా మంత్రం. దీన్ని రోజుకు 108 సార్లు చేస్తే ఇంకంతే, అంత ఫలం, అంతటి ఫలం లభిస్తుంది అని అర్థం. మోక్షం పొందడం కోసం, మోక్షం కొరకు చేసేటటువంటి ప్రార్థన ఇది. ఒక విద్యార్థి మోక్షం పొందాలని కోరుకున్నాడు, మీలాంటి వాళ్ళు. మోక్షం పొందాలి అంటే ఏమేమి కావాలి అసలు? నాకు మోక్షం కావాలి అన్నారు. మోక్షం పొందాలంటే నాకు ఇవన్నీ కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమేటిట నేర్చుకోండి మీరు కూడా. అతను అడిగినవన్నీ మనం అడగాలి. ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నాడు తెలుసా? ఇప్పుడు ఓంకారాన్ని పూజిస్తున్నాడు. ఓ ఓంకారమా, ఓ పరమేశ్వరుడా, ఓ పరమేశ్వర ఓంకార రూపంలో ఉన్నటువంటి ఓ పరమేశ్వర అన్నారు. ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతున్నాడు. ఏమేమి అడుగుతున్నాడు చెప్తాను. మొదట శరీర యోగ్యత, వాచిక యోగ్యత, మానసిక యోగ్యత, కాయిక యోగ్యత. అంటే శరీరానికి యోగ్యత కావాలి మోక్షం పొందాలి అంటే, దీనికి కొంచెం యోగ్యత కావాలి. మోక్షం పొందాలంటే వాక్కుకి, వాచిక యోగ్యత కావాలి. యోగ్యత అంటే అర్హత. వాక్కు వాచికం అంటే వెర్బల్ లెవెల్ అంటారు చూడండి, దీని లెవెల్లో ఒక యోగ్యత కావాలి. ఈ రెండు మాత్రమే సరిపోవు, మానసిక లెవెల్లో కూడా మానసిక యోగ్యత కావాలి. ఆ మూడింటిని కలిపి ఒకే మంత్రంలో అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు విద్యార్థి. అలా ప్రార్థన చేసి వాటన్నిటిని పొంది ఆ యొక్క చింతనతోనే ఉంటారు చూడండి, వచ్చే సోమవారం వరకు ఇదే చింతనతో ఉండేవాడికి మోక్షం వస్తుంది. ఇప్పుడు చదివేవాళ్ళందరూ, వేదాంతం చదివేవాళ్ళందరూ, మీరని కాదు అందరూ వేదాంతం చదివి ఎక్కడెక్కడ వేదాంతం చదివేవాళ్ళందరూ కూడా పుస్తకం చదువుతారా, క్లాస్ అయిపోయింది పుస్తకం మూసేసి చెప్పులు వేసుకోగానే టీవీ, సినిమా, సీరియల్, అది ఫంక్షన్, షాపింగ్, ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటారు. ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులు, చుట్టాలు, బంధువులు, పిల్లలు, అవి ఇవి తప్ప ఈ పుస్తకం ముట్టుకుంటే ఒట్టు. మళ్ళీ ఉంది మోక్షం కావాలని ఉంది, తైత్రీయ పుస్తకం కూడా కొనుక్కున్నారు, దగ్గర పెట్టుకున్నారు. సోమవారం మూసామంటే మళ్ళీ స్వామీజీ తీసుకుంది ఆల్టర్నేటివిక్స్ అది ఎక్కడో కిందకి వెళ్ళిపోతుంది అరమల్లో, వెళ్ళిపోయి మళ్ళీ 15 రోజుల తర్వాత వెతుక్కోవాలి ఎక్కడుంది తైత్రీయ ఉపనిషత్తు అని వెతుక్కొని వచ్చే వాళ్ళకి మోక్షం రాదండి. విషయం చెప్తున్నాను ముందే, స్వామిని ముందే చెప్పచ్చు కదా మాకు అని అంటారు మళ్ళీ రేపు మీరు, ముందే చెప్తున్నాను. అదే చింతనలో, అదే ధ్యాసతో ఆ మంత్రమే ఇంటి హోంవర్క్ ఎలా చేస్తారు పిల్లలు? హోంవర్క్ చేస్తే కదా వారికి గోల్డ్ మెడల్ వస్తుంది. చెప్పండి, గురువుగారు పాఠం నేర్పారు, ఇంటికి వెళ్ళాడు, పుస్తకం మూసేశాడు, పరీక్ష అప్పుడు తెరిచాడు, వాడికి గోల్డ్ మెడల్ వస్తుందండి? ఆహా ఎంత బాగా చెప్పారు చూడండి. అదే మా విధంగా క్లాసుకి వెళ్ళాం, తైత్రీయ ఉపనిషత్తు చదివాం, విన్నాం, ఆహా ఎంత బాగా చెప్పారండి స్వామిని మీరు, చాలా బాగుంది బాగుంది, మూసేసాం పుస్తకం. కానీ మళ్ళీ పుస్తకం తెరిచి ఏం చెప్పారు, ఏం విషయం చెప్పారు, దాన్ని మళ్ళీ మళ్ళీ మనసులో నెమరు వేసుకొని ఈ విషయం చాలా బాగుంది, ఈ విషయం నేను ఈ జీవితంలోకి అమలు చేసుకోవాలి అని చేసిన వాడికి తప్పకుండా మోక్షం వచ్చి తీరుతుంది, తీరుతుంది. ప్రతిరోజు ఆ రోజు పాఠం ఆ రోజు చదువుకునేవాడికి గోల్డ్ మెడల్ వస్తుందా రాదా? ఇప్పుడు మనకేంటి గోల్డ్ మెడల్? మోక్షం. మీకు గోల్డ్ మెడల్ కావాలా వద్దా? అమ్మో కావాలండి అంటారు. మరి కావాలంటే చదవాలా లేదా? అదే అంటే నేను సినిమా చూడొద్దనిలే, సీరియల్ చూడొద్దనిలే. ఇంకొక విషయం చెప్పాలంటే కొంచెం ఘాటుగా చెప్తాను, ఘాటు చెప్పాలి కదా, మరి తీవ్ర ముముక్షు కావాలంటే చెప్పి తీరాలి. ఒకసారి శాస్త్రంలోకి వెళ్ళిన తర్వాత శాస్త్రం చదవడం తెలుసుకొని ఆ యొక్క మంత్రాలు వింటూ వింటూ ఉంటే అర్థమైపోతే, భగవద్గీత ఉపనిషత్తులు వింటూ ఉంటే అసలు మరి ఏది రుచించదు ఈ ప్రపంచంలో? అది విషయం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మాటలేనా, ఈ సినిమాలైనా, సీరియల్స్ అయినా, పుస్తకాలైనా, ఈ వ్యావహారిక ప్రపంచంలో ఉన్నది మరి ఏది రుచించదు? అది కంట్లో పడినా కూడా, చెవుల్లో పడినా కూడా వాటి మీదకి మనసు వెళ్ళదు. ఇది తీవ్రమైన ముముక్షుత్వం కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం. అలా ఉన్నవాడికి మోక్షం కరతలామలకం. అటువంటి శిష్యుడికి మోక్షం దానంతటి అది పరిగెత్తుకుంటూ వస్తుంది. అంతేగాని అక్కడ ఆ పడవలో ఒక కాలు పెట్టి ఈ పడవలో ఒక కాలు పెట్టి ప్రయాణం చేసేవాడికి అప్పుడైతే ఏం చేయమంటారు స్వామిని, నెక్స్ట్ క్లాస్ నుంచి రానంటారా? నేను వస్తాను. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు డిసైడ్ ప్రయారిటీస్. డ్యూటీస్ చేస్తూనే ఉండాలి, మన ఇంటి పనులు మనం చేసుకుంటాం, కానీ మనస్సు ఎందులో లయించాలి, ఎందులో లయించాలి? శరీరం పనులు జరుపుతూ ఉంటుంది కానీ మనస్సు ఎప్పుడు సబ్కాన్షియస్ లెవెల్లో శాస్త్రం శాస్త్రం, ఎప్పుడు స్వామిని, ఇంట్లో వాళ్ళు అంటుంటారు ఎప్పుడు స్వామిని స్వామిని అంటుంటామండి, ఎప్పుడు శాస్త్రం శాస్త్రం అంటుంటారు. అలా అన్నారు అంటే యూఆర్ ఇన్ గుడ్ ట్రాక్ అని అర్థం. యూఆర్ ఇన్ రైట్ ట్రాక్, నాట్ గుడ్ ట్రాక్, యూఆర్ ఇన్ రైట్ ట్రాక్. అది సర్టిఫికేట్, నేను ఇచ్చే సర్టిఫికేట్, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరు. వాళ్ళు అలా మైనస్ పాయింట్ నీలో చెప్పారు అంటే యు హావ్ గాట్ దిస్ సర్టిఫికేట్ ఫ్రమ్ వేదాంత. మీకు వేదాంత సర్టిఫికేట్ కావాలా, లోకల్ పీపుల్ సర్టిఫికేట్ కావాలా? మోక్షం కావాలంటే గురువుగారి సర్టిఫికేటు, శాస్త్ర సర్టిఫికేట్ కావాలి. దానికోసం పాపం ఎంత ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఆయన ఎవరో చేశారు కాదు ప్రార్థన, ఇదంతా మనం చేయవలసిన ప్రార్థన. అర్థం చెప్తాను. భగవంతుడు ఓంకార రూపంలో ప్రార్థింపబడుతున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఓంకార రూపంలో ప్రార్థింపబడుతున్నాడు. ఛందః అంటే యత్ ఛందః, ఏ ఛందస్సు అయితే ఉన్నదో, ఏ ఓంకారమైతే ఉన్నదో. ఛందః అంటే ఓంకారః అన్నారు. ఛందః అంటే వేదమంత్రం అని అర్థం. ఎందుకు వేదమంత్రానికి ఛందః అని పేరు అంటే, ఛందయతి ప్రేరయతి ఆనందః ఇది ఆనందప్రదః. ఛందయతి ప్రీణయతి, ప్రీతిని కలిగించేది, ఆనందాన్ని కలిగించేది ఛందః. రక్షతి మననాత్ త్రాయతే ఇది మంత్రః అన్నారు. ఇది మంత్రం, ప్రార్థన కదా. ఒక శ్లోకం మనం చదివిందంతా మంత్రం. యచ్ఛందసా మృషభోరు విశ్వరూప అనేది మంత్రం. ఇది మంత్రం అని పేరు ఎందుకు వచ్చింది? ఛందః అంటే మనకు ఆనందాన్ని ఇచ్చేది వేదమంత్రం, వేదమంత్రం ఆనందాన్ని ఇస్తుంది. దీనికి మంత్రం అని పేరు ఎందుకంటే, మననాత్ రక్షతి అంట, మననం చేయడం వల్ల మనల్ని రక్షిస్తుంది. మననాత్ త్రాయతే అంట, మనం మననం చేయడం వల్ల మనల్ని శోకాన్నించి రక్షిస్తుంది, అంటే శోకంలో పడకుండా రక్షిస్తుంది అన్నారు. అందుకనే మంత్రః అన్నారు. ఈ వేదం మంత్రం అన్నాం ఇప్పుడు. ఇది వేద మంత్రం. వేద మంత్రం ఏం చేస్తుందంటే, ఒక కవచంలాగా పనిచేస్తుందట. షాక్ అబ్జార్బర్ వేసుకుంటారు చూసారా వాళ్ళు, గ్లౌజ్ అది వేసుకొని ఆ ఎలక్ట్రికల్ అన్నీ పట్టుకుంటాడు. వాడికి ఏమైనా షాక్ కొడుతుందా? కొట్టదు కదా. ఈ వేద మంత్రం అనేటువంటిది షాక్ అబ్జార్బర్ లాంటిది. ఒక చేతికే కాదు, శరీరం మొత్తానికి, మనస్సుకి వేసుకున్నామంటే ఎట్లా వేసుకుంటారండి? చదివామంటే, ప్రార్థన చేశామంటే అది ఒక కవచ కుండలంలాగా మనకు సహాయపడి వ్యాధులు లేకుండా, మానసికమైనటువంటి దుఃఖం లేకుండా, జన్మ జన్మల 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 ఎప్పుడో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా కడిగి వేస్తుంది అన్నమాట. అది వచ్చి నీకు అంటుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఈ మంత్రం అనేటువంటిది, వేద మంత్రం రక్షిస్తూ ఉంటుందన్నమాట. జన్మ జన్మల్లో చేసిన పాపం కూడా నిన్ను రా, వాటి వల్ల ఎటువంటి తాకిడి లేకుండా అది రక్షిస్తుంది అన్నారు. అందుకని వేద మంత్ర అంటే ఒక కవచం లాంటిది అన్నారు. ఆయనకి వెండి కవచం వేశారండి, వెంకటేశ్వర స్వామికి వెండి కవచం వేశారు. ఆంజనేయుడికి వెండి కవచం వేశారు. ఆ కవచం వేశారంటే ఇంకా మన దృష్టి మళ్ళీ చూస్తూనే ఉంటాం, ఎంత అవతారం ఎంత బాగుందో, ఈరోజు అలంకరణ ఎంత బాగుందో అన్నాడు. ఆయన కవచం వేసుకొని కూర్చున్నాడు హాయిగా. నువ్వేం కవచం వేసుకున్నావు? కాస్త క్లైమేట్ చేంజ్ చేస్తే తుమ్ములు వస్తాయి. ఎవరన్నా కాస్త ఏదైనా అన్నారంటే అయ్యో తట్టుకోలేనన్నారు. మనస్సులో కవచం లేదు, శరీరానికి కవచం లేదు, ఆరోగ్యం కవచం లేదు, మానసికమైనటువంటి కవచం లేదు. వేద మంత్రం ఉచ్చారణ చేస్తే కదా కవచం ఉంటుంది. నేర్చుకున్న గాయత్రి అన్న చెప్తున్నామంటే అది లేదు. పోనీ శుక్లామృతం అయినా చెప్తున్నావురా రోజు అంటే అది చెప్పడం లేదు. ఎప్పుడో వినాయక చవితికి ఒకసారి చెప్తానండి, అది కూడా మా పిల్లవాడు చెప్తాను, నేను వింటాను. అలా చెప్తే ఎట్లారా అన్నారు. కానీ మంత్ర ఉచ్చారణ ప్రతిరోజు చేశామంటే ఆ వ్యక్తికి రోగమే రాదు అసలు. అందుకని వేద మంత్ర ఘోష అనేటువంటిది వింటేనే రోగాలు పోతాయి. ఇంకా చదివితే ఎట్లా ఉంటుంది చూడండి. అటువంటి ఛందః వేద మంత్ర అన్నారు. ఈ వేద మంత్రం యహ, ఏది ఛందస వేదములకు ఋషభ అన్నాడు. ఋషభ అంటే ప్రాధాన్యమైనటువంటిదో. యచ్ఛందస ఋషభో అన్న, ఋషభం అంటే ఎద్దు, బుల్ అంటారు. అది ఏదైనా ఉన్నతంగా చెప్పాలంటే దాన్ని ఆ వృషభంతో పోలుస్తారు. ఋషభం అన్నారు. ఋషభం కాదు ఋషభం. ఋషభం అంటే ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. విశ్వరూప సర్వరూపములకు ప్రధానమైనటువంటిది. అన్ని రూపాల కంటే కూడా ఈ ఓంకార రూపం ప్రధానమైనటువంటిది ఆ పరమాత్ముడికి అన్నారు. సహా ఆ ప్రణవం అమృతాత్ ఛందోభ్యః సంబభూవ. ఆ ప్రణవం, ఇంకొక పేరు ఓంకారానికి ప్రణవం అని పేరు, ప్రకర్షేణ నూయతే ఇది ప్రణవః, అది నిన్ను చక్కగా ఆ బ్రహ్మస్వరూపాన్ని వైపు తీసుకువెళుతున్నది, తీసుకువెళ్ళేది. ఓం 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 అన్నామంటే అది ఒక రోజుకి నిన్ను ఆ బ్రహ్మస్వరూపం దగ్గరికి తీసుకువెళుతుంది అన్నారు. ప్రకర్షేణ నూయతే ఇది ప్రణవః, ఓం అంటే అవతి ఇది ఓం, రక్షించేది అని అర్థం. ఓం అన్నామంటే చాలు, నువ్వు రక్షింపబడతావు అని అర్థం. అమృతాభ్యః సంబభూవ, అమృతస్వరూపములగు వేదములలో అని అర్థం. ఛందోభ్యః అంటే వేదములలో, అమృతాత్ అంటే అమృతస్వరూపములైనటువంటి వేదములలో, సంబభూవ సారభూతమై ప్రకాశించుచున్నది, పుట్టినదని కాదు. సంబభూవ అంటే పుట్టింది అని కాదు, ఓంకారం పుట్టలేదు, అది సృష్టి ఆరంభంలోనే ఉన్నది, ఉండి ప్రకాశిస్తున్నది అని అర్థం. సంబభూ అంటే ప్రకాశిస్తున్నది. అటువంటి ప్రకాశిస్తున్న నువ్వు ఓ ప్రణవమా, ఓ ఓంకారమా, ఓ పరమేశ్వర, ఓంకారం రూపంలో ఉన్న ఓ పరమేశ్వరా అడగడం అయింది. ఆయన పిలుస్తున్నావు అన్నమాట, వచ్చాడు. ఏం కావాలి నీకు అంటున్నాడు ఆయన. నన్ను మా అంటే నన్ను స్పృణోతు, మేధయా స్పృణోతు, సమేంద్రో మేధయా స్పృణోతు, సహా మా ఇంద్రః అన్నారు. అటువంటి ఇంద్రుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అన్నారు. మా అంటే నన్ను, స మేంద్రో ఉంది, మేంద్ర అంటే ఏమిటి అనుకోకండి, సహా మా ఇంద్రః అని అర్థం. సమేంద్రః ఆ పరమేశ్వరుడు, ఓంకార రూపంలో ఉన్న పరమేశ్వరుడు, ఇంద్రుడు స్వర్గలోకంలో ఉండే ఇంద్రుడు కాదు, పరమేశ్వరుడు అని అర్థం ఇక్కడ. మా నన్ను మేధయా స్పృణోతు, మేధస్సు చేత సంతోషింపజేయుగాక, స్పృణోతు స్పర్శించుగాక మేధాశక్తితో అన్నారు. ఇది ముఖ్యమైన క్వాలిఫికేషన్ వేదాంతం చదవాలంటే, మేధస్సు కావాలి, చెప్పింది అర్థం కావాలి, అర్థమైంది మళ్ళీ మనసులో నిలవాలి, నిలిచింది మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి, రిజిస్టరింగ్ రిటెన్షన్ రీప్రొడ్యూసింగ్. మళ్ళీ ఎప్పుడన్నా అడిగితే నా జ్ఞా ఏం చెప్పారు మీ టీచర్ గారు స్వామిని క్లాసులు అంటే, ఏమిటో చెప్పారు చాలా బాగా చెప్పారు నాకు గుర్తులేదన్న. జ్ఞాపక శక్తి కావద్దు, వినేటప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి, గ్రహణ శక్తి కావాలి, జ్ఞాపక శక్తి కావాలి, మళ్ళీ తిరిగి మననం చేసుకుని స్మృతి శక్తి కావాలి. అందుకని ఓ పరమేశ్వర నాకు అటువంటి మేధాశక్తి నువ్వు నాయనా అని అడుగుతున్నా, అది ఉంటేనే మోక్షం వస్తుంది. కాబట్టి నాకు మేధాశక్తి లేదన్నా, లేదు కనుకనే కదా ప్రేయర్ చేస్తున్నాం కదా, కొంచెం ఉంటే ఇంకా పూర్తిగా రావాలి అని అర్థం. తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.